Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం డిసెంబర్ 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం గత గురువారం నుండి రవాణా వ్యవస్థ గురించి, అలాగే రవాణా వ్యవస్థలో నాటికి నేటికి వచ్చిన మార్పుల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగా గత గురువారం ఆనాటి రవాణా సాధనాల గురించి చెప్పుకున్నాము. అలాగే ఆనాటి నుంచి ఈనాటికి, అంటే ఈ సంధి యుగంలో 19వ శతాబ్దంలో మానవుని జీవితంలోకి అత్యంత వేగంగా దూసుకువచ్చిన రవాణా సాధనం సైకిల్. ఈ సైకిల్ గురించి, అలాగే సైకిల్ని ఎవరు ఎప్పుడు కనిపెట్టారు, అలాగే సైకిల్ ప్రస్తుతం వాడుతున్న నమూనా ఎప్పుడు తయారైంది, ఎవరు దాన్ని ఏ కర్మాగారంలో తయారయ్యున్నది, ఇలాంటి విషయాలన్నీ కూడా గత గురువారం కొన్ని ముచ్చటించుకున్నాం. అలాగే ఇంకా చాలా వివరాలు మిగిలిపోయి ఉన్నాయి కనుక ఈ వారం కూడా సైకిల్ గురించి మిగిలిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మరొక రవాణా సాధనం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్నెస్ట్ మికాక్స్ అనే ఫ్రాన్స్ దేశీయుడు మొదటి సైకిల్ కర్మాగారాన్ని నెలకొల్పి ఫిషర్ కనిపెట్టిన సైకిల్ నమూనా ప్రకారం సైకిళ్లను తయారు చేశాడు. ఇంగ్లాండులో కూడా ఇలాంటివి తయారయ్యాయి. వీటిలో వెనుక చక్రం కాస్త చిన్నదిగా ఉండేది. 1870వ సంవత్సరం ప్రాంతంలో ఈ నమూనా బహుళ ప్రజాదరణ పొందింది. రాను క్రీడాకారులకు దీని పట్ల మోజు పెరిగింది. వాహన వేగం ముందు చక్రం తిరగటంపై ఆధారపడటం వల్ల దాని పరిమాణాన్ని ఎక్కువ చేసి వెనక చక్రం పరిమాణాన్ని బాగా తగ్గించారు. ఈ వాహనాన్ని ఎక్కడం దిగడం ఒక సర్కస్ ఫీట్లాగా ఉండేది. ఇలా ఉన్నప్పటికీ ఈ వాహనాలు మంచి వేగంతో పోగలుగుతూ ఉండేవి. సైకిల్ని మరింత చిన్నగాను వేగంగాను పోయేలాగా చేయటంలో లాసన్ అనే ఇంగ్లాండ్ దేశీయుడు కృతకృత్యుడయ్యాడు. 2 చక్రాల నడుమ కాంక్ని, ఫెడల్ని తొలిసారిగా అమర్చింది ఇతడే. ఫెడల్ని తొక్కినప్పుడు తొక్కేవాడి కాళ్ల శక్తిని ఫెడల్కు అమర్చిన గేర్ చక్రం నుంచి వెనక ఇరుసు వద్ద ఉన్న చిన్న గేర్ చక్రానికి అందించడం కోసం స్వీడన్కి చెందిన హాన్స్ రెనాల్డ్ ఒక గొలుసును వాడాడు. క్రమంగా చక్రాలకు స్పోక్లు, బాల్ బేరింగ్లు, గేర్లు, అలాగే కూర్చోవడానికి స్ప్రింగ్ సీటు కనుక్కోబడ్డాయి. 1890వ సంవత్సరంలో పెద్ద ఎత్తున సైకిళ్లను తయారు చేయటం మొదలయ్యేసరికి అవి ఇంచుమించుగా ప్రస్తుతం వాడుతున్న నమూనా ప్రకారమే ఉండేవి. అయితే వాటికి అప్పట్లో టైర్లు మాత్రం లేవు. టైర్లను కనుగొన్న కీర్తిబెల్ ఫాస్ట్లో స్థిరపడ్డ స్కాట్లాండ్ పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్లప్ యొక్క 10 కుమారునికి దక్కింది. 3 చక్రాల సైకిల్ పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారం చేశాడు. అప్పట్లో సైకిల్ చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటి వల్ల కుదుపులు తగ్గడం అంటూ జరగలేదు. చెట్లకు నీళ్లు పట్టడానికి ఉపయోగించే హోస్ గొట్టని, అంటే హోస్ పైప్ని డాక్టర్ డన్లప్ 2 భాగాలుగా చేసి వాటిని వెనక ఉండే 2 చక్రాలకు అతికించి పంపు సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బాయి పందెంలో గెలవటమే కాకుండా అదే సైకిల్తో హాయిగా ఊరంతా తిరుగుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరం లోపుగానే దీన్ని గుర్తించి కొంతమంది వార్తాపత్రికల్లో రాయడం, ఒక ఐర్లాండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్లప్ గాలి టైర్లను తయారు చేయడం జరిగింది. టైర్లు ఈ విధంగా కనుక్కోబడ్డాయి. గాలి టైర్ల సౌలభ్యం ఏర్పడిన తరువాత సామాన్య ప్రజలు సైకిల్ని విస్తృతంగా వాడటం మొదలుపెట్టారు. 1988వ సంవత్సరంలో ప్రపంచంలోని మొత్తం సైకిళ్ల సంఖ్య 300,000 అయితే 1975 నాటికి ఈ సంఖ్య 7,50,00,000 పెరిగింది. ఒక్క బ్రిటన్లోనే 1,20,00,000 సైకిళ్ళు ఉన్నాయి. హాలెండ్, డెన్మార్క్ దేశాల్లో సగటు సైకిళ్ళ సంఖ్య జనాభా సంఖ్యలో దాదాపు సగం ఉంటుంది. ఏమాత్రం శబ్దం చేయకుండా ఇది ప్రయాణం చేయగలదు. దాని బరువు కంటే డజను రెట్ల బరువును మోసుకెళ్ళగలదు. మామూలుగా మనిషి పరిగెత్తే వేగం కంటే 6 రెట్ల వేగంతో ఇది ప్రయాణం చేయగలదు. అన్ని రకాల రోడ్లపై వెళ్ళటం, ఎక్కడికైనా సరే వెళ్ళటానికి అలాగే ఆపటానికి వీలుండడం దీని సౌలభ్యాలు. అందువల్లనే అనేక దేశాల్లో సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ప్రముఖ రవాణా సాధనంగా సైకిలు పరిగణించబడుతోంది. ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సి సైకిల్ని పోలిన రఫ్ స్కెచ్లు కొన్ని గీశాడు. 1690 ప్రాంతంలో ఫ్రాన్స్ జాతీయుడైన డిసివ్రాక్ సైకిల్ లాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని హాబీ హార్స్ అని పిలిచేవారు. దానికి పెడల్స్ లేవు. 1840 స్కాట్లాండ్ జాతీయుడైన కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ను జత చేసి నిజమైన సైకిల్ని రూపొందించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురయ్యి 1900 ఆధునికమైన సైకిల్ తయారైంది. ఇది అప్పటి సైకిల్ మాదిరిగానే ఉండేది, అంటే ఇప్పుడు మనం వాడుతున్న సైకిళ్ళు అప్పటి సైకిళ్ళ మాదిరిగానే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని వియన్నా కన్వెన్షన్ 1968 ప్రకారం సైకిల్ని ఒక వాహనంగా, సైకిల్ నడిపేవాణిని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాలలో దీని ప్రకారం లైసెన్సులు కూడా అమలులో ఉన్నాయి. చీకటిలో రహదారి మీద వెళ్ళేటప్పుడు ముందు వెనుక డైనమో సహాయంతో వెలిగే దీపాలు ఉండాలి అనే నియమాన్ని పెట్టారు. కొన్ని దేశాలలో పాదచారులు, బండ్లు మరియు ఇతర వాహనాల కోసం గంట కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక రిక్షా గురించి చెప్పుకోవాలంటే ఇంచుమించు సైకిల్ నమూనాలోనే రిక్షా ఉంటుంది. కాకపోతే సైకిల్కి 2 చక్రాలు ఉంటే రిక్షాకి 3 చక్రాలు ఉంటాయి. సైకిల్కి ఒకటే సీటు ఉంటే అలాంటిదే సీటు ముందు వైపు ఉండి కొంచెం పెద్ద సీటు వెనక రిక్షాకు ఉంటుంది. అంటే రిక్షా నడిపేవారు రిక్షాని తొక్కటానికి వీలుగా ముందు సీటు పనిచేస్తే ప్రయాణికులు ఎక్కి కూర్చోడానికి, అంటే ఇద్దరికి ప్రయాణికులు, ఇద్దరు ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా వెనక సీటుని రూపొందించారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే దీన్ని రిక్షా లేదా సైకిల్ రిక్షా అంటారు. ఈ రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం. రిక్షాలలో మోటారుతో నడిచేవి, అలాగే మనుషుల ద్వారా నడిపింపబడేవి 2 రకాలు ఉన్నాయి. మనుషుల ద్వారా నడిపించబడే రిక్షాలలో రవాణా చేయడం వలన తక్కువ ధరలో గమ్యాన్ని చేరుకోవచ్చు. కాలుష్యం వీటి ద్వారా వ్యాప్తి చెందడం అంటూ ఉండదు. బీద ప్రజలు కూడా దీనిని కొనుక్కునేందుకు ముందుకొచ్చేలాగా దీని ధర చాలా అందుబాటులో ఉంటుంది. కేవలం కొనుక్కునే వారికే కాదండి, ఇది ప్రయాణం చేసేవారికి కూడా ఎంతో అందుబాటులో దీని ధర ఉండేలాగా, అంటే మనుషులే నడుపుతారు, దీనికి ఎటువంటి ఇంజన్ కానీ, ఆ ఇంజన్ నడవడానికి ఎటువంటి ఇంధనం కానీ అవసరం లేదు. మామూలుగా ఒక మనిషి లాగే వెహికల్ కనుక ఇది సాధారణంగా కొంచెం తక్కువ రుసుములోనే ఇది దొరికేది. ఇప్పుడు రిక్షాలు కనుమరుగైపోయాయి. అంటే ప్రయాణికులు ప్రయాణించే రిక్షాలు ఎక్కడో పల్లెటూళ్ళల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ తప్ప కొంచెం పట్టణాలలోని, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లోని పూర్తిగా కనుమరుగైపోయి, అయితే అక్కడ కూడా కనిపిస్తున్నాయి. అవేంటంటే సరుకులను రవాణా చేసేందుకు కొన్ని రిక్షాలని వాడుతున్నారు. అంటే దగ్గర దగ్గరగా ఉండే ప్రాంతాలు, 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు ఇలాంటి దూరాల్లో కొన్ని రకాల సరుకులు రవాణా చేయటానికి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కున్నప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాంటివి రవాణా చేయటానికి కానీ, లేదా ఇల్లి పైప్స్ ఇలాంటివి, లేకపోతే చెక్క కర్రలు ఇలాంటివి కొంచెం దగ్గర దగ్గర దూరాలకి, వీటికి కూడా కొంచెం ఎక్కువ దూరాలు అయితే ఆటో ఇవి ఉంటాయి, టెంపోలు ఉంటాయి కదా, వాటినే వాడుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ సైకిల్ గురించి ఎన్నో వివరాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరొక రవాణా సాధనం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
ఆహా అందము చిందు హృదయ కమలం,
హృదయ కమలం
అందుకునే రాదొకడే, ఆహా అందుకునే రాదొకడే.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కదలే పనికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాము రవాణా వ్యవస్థలో నాటికి నేటికి వచ్చిన మార్పుల గురించి, అలాగే రవాణా సాధనాల గురించి. అందులో భాగంగా మనం ఇప్పుడు కారు గురించి, అలాగే కారుని ఎవరు కనిపెట్టారు, ఎవరు రూపొందించి కార్లని తయారు చేయడం మొదలుపెట్టారు, ఆ నమూనాని కనిపెట్టిన వారి దగ్గర నుంచి, మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ కనుక, ఎవరు మొదటగా కారుని తయారు చేశారు, అలాగే ఇప్పటి కారు ఏ విధంగా మార్పులు చెందుతూ తయారవుతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కారు అనేది మోటారుతో నడిచే 4 చక్రాలు కలిగిన వాహనం. ఈ కారులో 1 to 8 మంది కూర్చోడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ సాధారణంగా మనం కారు అనే వాడే ఈ వాహనం కేవలం మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాము. అయితే ఈ కారు ఇంజన్ని బేస్ చేసుకునే కొంచెం పవర్ పెంచి ఇంజన్ని తయారు చేసి వస్తువుల రవాణాకు కూడా కొన్నిటిని వాడుతున్నారు, లారీలు అవన్నీ కూడా. కనుక వస్తువుల రవాణాకు కూడా ఇది దీని తయారీయే ఇప్పుడు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. 1769 సంవత్సరంలో మొట్టమొదటిగా తనకు తానుగా నడిచే వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్ జోసెఫ్ కగ్నాట్ను పేర్కొంటారు. కానీ కొంతమంది అంటారు ఈయన తయారు చేసిన 3 చక్రాల వాహనం అసలు నడవలేదని. మరికొంతమంది ఫెడ్నార్ వెర్బీస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672 కనుగొన్నట్టు చెప్తారు. ఏదేమైనా సరే స్విస్ దేశానికి చెందిన ఫ్రాంకోయిస్ ఐసాక్ డే రివాజ్ అనే అతను హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల మిశ్రమంతో నడిచే మొట్టమొదటి ఇంటర్నల్ ఇంజన్ను కలిగిన వాహనాన్ని రూపొందించాడు. కాకపోతే ఆ డిజైను అంతగా విజయవంతం కాలేదు. 1881 సంవత్సరం నవంబర్లో ఫ్రాన్స్ దేశానికి చెందిన గస్టావే ట్రావే పారిస్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో నడిచే 3 చక్రాల వాహనాన్ని ప్రదర్శించాడు. కార్ల్ బెంజ్ యొక్క వెలో మోడల్తో 1894 సంవత్సరంలో కార్ల తయారీ ప్రారంభమైంది. ఆవిరితో పనిచేసే కారు రోడ్లపై ఎక్కువ కాలం పరిగెత్తలేకపోయింది. ఆవిరి ఇంజన్ చాలా బరువుగా ఉండడం, అలాగే ఈ ఇంజన్ యొక్క నియంత్రణ సులభంగా జరగకపోవటం వల్ల ఇది 4 కాలాల పాటు నిలదొక్కుకోలేకపోయింది. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో యంత్ర సహాయంతో పనిచేసే రోడ్డు రవాణా సాధనం యొక్క ఆవశ్యకత క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. దానితో పాటు పారిశ్రామిక రంగంలో కూడా సమర్థవంతమైన శక్తి సాధనాల ఆవశ్యకత పెరిగింది. పరిశోధనల ఫలితంగా విద్యుత్ మోటారు కనుక్కోబడటం, విద్యుత్ శక్తి ఉత్పాదన పంపిణీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడ్డాయి. కానీ కొందరు శాస్త్రజ్ఞులు మాత్రం వాయు ఇంజన్ల వైపే దృష్టి సారించారు. 1863లో ఎటీన్ లెనాయర్ అనే ఫ్రాన్స్ ఇంజనీరు మామూలు బొగ్గు వాయువుతో పనిచేసే ఇంజన్ని నిర్మించి దీనితో ఒక చిన్న కారుని నడపగలిగాడు. వియన్నాకి చెందిన సిగ్ఫ్రీడ్ మార్కన్ అనే మరో ఇంజనీరు 1875లో తొలిసారిగా ఆస్ట్రియా రాజధాని పట్టణ వీధుల్లో పెట్రోల్తో కారుని నడిపాడు. కానీ శబ్దం ఎక్కువగా ఉంది అనే కారణంతో పోలీసులు దీన్ని నిషేధించారు. 1884లో ఇంగ్లాండ్కి చెందిన ఎడ్వర్డ్ జెట్లర్ ఇటువరకటి ఇంజన్ని మెరుగుపరిచి పెట్రోల్తో నడిచే 3 చక్రాల సైకిల్ని ప్రదర్శించాడు. కానీ ఇలాంటి కొత్త వాహనాలు ప్రచారంలోకి రావడానికి తగిన వాతావరణం అప్పట్లో ఉండేది కాదు. కారణం ఏంటంటే ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో ఎర్ర జెండా చట్టం అనేది ఒకటి ఉండేది. దీని ప్రకారం గుర్రం లేని ఏ వాహనమైనా సరే నగర ప్రాంతాల్లో అయితే గంటకి 2 మైళ్ళ కంటే ఎక్కువ వేగంగాను, ఊరి బయట అయితే గంటకి 4 మైళ్ళ వేగం కంటే ఎక్కువగాను వెళ్ళటానికి వీలుండేది కాదు. అలాగా ఆ వాహనాన్ని అంతకు మించి వేగంతో నడిపే పక్షంలోనే లేదా అలా నడపాలన్నా కూడా వాహనం ముందు ఎర్రటి జెండా పుచ్చుకొని ఒక మనిషి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇలా వెళ్ళడం అనేది ఈ వాహన చోదకులకి ఒక శాపంగా మారడంతో ఈ చట్టం మూలంగా పరిశోధనలన్నీ కూడా నిలిచిపోయాయి. అంతవరకు ఆ పరిశోధనల కోసం పెట్టిన పెట్టుబడి అంటే ఖర్చు అదంతా కూడా బూడిద పాలైపోయింది. ఇలా ఉండగా జర్మనీలో ప్రయోగాలు చురుకుగా సాగాయి. 1872లో ఆగస్ట్ నికోలస్ ఆటో అనే ఇంజనీరు వాయు ఇంజన్ని కనిపెట్టాడు. ఆవిరి ఇంజన్లో లాగా ఇంధనం యంత్రం లోపలి భాగంలోనే దహనం అవుతుంది. ఈ ఏర్పాటు వల్ల ఉష్ణం వృధా కావటాన్ని తగ్గించుకోవచ్చు. వైజ్ఞానిక పరిశోధనల్లో ఆటోకి సహచరుడుగా డేమ్లర్ అనే ఇంజనీరు ఇతని ఫ్యాక్టరీలో చేరాడు. ఇతనికి జర్మనీలోనే కాక విదేశ కంపెనీలలో కూడా మంచి అనుభవం ఉండేది. అంతర్దహన యంత్రంలో పనిచేసే మొట్టమొదటి మోటార్ సైకిల్ని డామ్లర్ నిర్మించి 1885లో తన ఇంటి పెరట్లోనే ప్రయోగాత్మకంగా నడిపాడు. తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడైన కార్ల్ బెంజ్ అనే అతను తనకి కేవలం 60 మైళ్ళ దూరంలో పెట్రోల్తో నడిచే ఒక చిన్న కారు నిర్మాణాన్ని అప్పటికి కొన్ని నెలల క్రితమే పూర్తి చేశాడని డామ్లర్కి తెలియలేదు. బెంజు ఒక రైల్వే కార్మికుని కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోవటం వల్ల తల్లిని పోషించే భారం ఇతనిపై పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలోంచి బయటపడి సొంతంగా ఒక చిన్న వర్క్షాప్ స్థాపించుకోవటానికి అతడు చాలా ఏళ్ళు శ్రమపడ్డాడు. సైకిల్ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక రవాణా సాధనాలకు యంత్రాన్ని బిగించి ఆ యంత్ర సహాయంతో ఆ రవాణా సాధనాన్ని ఎలా మెరుగుపరచటమా అని ఇతను రాత్రి పవళ్ళు కూడా ఆలోచించసాగాడు. లెనాయర్ వాయు ఇంజన్ని చూశాక డామ్లర్లాగా పెట్రోల్ని ఇంధనంగా వాడొచ్చునన్న ఆలోచన తట్టింది. ఇలా చేయటం చౌకగా ఉంటుంది కూడా. బెంజ్ నిర్మించిన కొత్త నమూనా ఇంజిన్తో పాటు 1877లో జేమ్స్ స్టార్లీ కనుగొన్న డిఫరెన్షియల్ గేర్ అనే సాధనాన్ని కూడా తన 3 చక్రాల కారు నిర్మాణంలో అమర్చాడు. రోడ్డు వంపు ఎక్కువగా ఉండే సందర్భాల్లో లోపలి చక్రాల కంటే బయట చక్రాల వేగం అధికంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ కొత్త గేర్ విధానం బాగా ఉపకరిస్తుంది. కారును ఇటు అటు తిప్పడానికి డ్రైవర్ సీటు దగ్గర ఒక చిన్న చక్రాన్ని కూడా అమర్చాడు. 1885లో ఒకరోజు అతని వర్క్షాప్కు ఉన్న దగ్గరగా ఉన్న మైదానం చుట్టూ కూడా కొత్త కారులో ఒకసారి తిరిగేసరికి అతను గర్వంతోనూ సంతోషంతోనూ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు బెంజ్. కానీ పట్టరాని ఆ భావోద్వేగంతో అతను కారుని గోడకి ఢీ కొట్టేశాడు. ఈ విధంగా అతను పాపం ఆ దీంట్లో చేయడంతో మొదటి ప్రయోగం విఫలమైపోయింది. ఇటువరకటి నమూనాను కొద్ది మార్పులతో మళ్ళీ నిర్మించి 1883 ప్యారిస్ ప్రదర్శనశాలలో చూపించాడు. కానీ దీని గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు. 1 సంవత్సరం తర్వాత మూనిచ్ నగర వీధిలో దీన్ని నడుపుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రం గొప్ప సంచలనం చెలరేగింది. అనేక దేశాల నుంచి మోటార్ కార్ల కోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా వచ్చాయి. మ్యూనిచ్ నుంచి మాన్హీమ్కి బెంజ్ తిరిగి వచ్చేలోగా మరో సంఘటన జరిగింది. అదేంటంటే 15 మరియు 13 సంవత్సరాల వయసు గల అతని ఇద్దరు కొడుకులు వాళ్ళ అమ్మని పోర్ట్హీమ్కి తీసుకెళ్ళి వెనక్కి రావటమే కాకుండా కారులో దారిలో అవసరమైన కొన్ని మరమ్మతులు కూడా చేసేసారట. ఆ పిల్లలిద్దరు చిచ్చరపిడుగులు నిజంగా. మోటార్ కారుతో 125 మైళ్ళు ప్రయాణం చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. కారులో అంత దూరం వెళ్ళటం నిజంగానే వాళ్ళకి పిల్లలాట అయిపోయింది. కానీ ఏదైతేనేం సాధించారు పిల్లలిద్దరూ కూడా. గ్రేట్ కదా. ఇప్పుడు మనం ఈ కారు గురించి వివరంగా మరికొన్ని విషయాలు ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌ అవునవు ఈ విజయం ఇదే నా చెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే మగువ కానుక
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు కారు గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ బెంజు పిల్లలిద్దరూ కూడా కారులో 125 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత, అది 3 చక్రాల కారు కదా అప్పుడు, ఆ తర్వాత 4 చక్రాల కారు ఏ విధంగా రూపొందించబడింది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. డ్యామ్లర్ 4 చక్రాలతో నడిచే తొలి కారును 1886లో నిర్మించాడు. ఇందులో అతడు 1.5 HP ఇంజన్ని వాడాడు. ఇది గంటకు 18 మైళ్ళ వేగంతో పోసాగింది. విల్హెమ్ మేబక్తో కలిసి చేసిన 3 ఏళ్ల కృషి ఫలితంగా 4 కూర్చోవటానికి వీలైన కారుని డామ్లర్ 1889 ప్యారిస్ ప్రదర్శనశాలలో చూపెట్టాడు. అతని అంగీకారంతో ఒక ఫ్రాన్స్ కంపెనీ ఇలాంటి కార్లను పెద్ద ఎత్తున తయారు చేయటం మొదలుపెట్టింది. అప్పటి నుండి మోటారు కారు నిర్మాణంలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంటుంది. 1894 మొదటి మోటారు కారు పందెం నిర్వహించినప్పుడు డామ్లర్ తయారు చేసిన కారు గెలిచింది. బెంజ్ కూడా అసంఖ్యాకమైన కార్లను ఫ్రాన్స్కి అమ్మాడు. మోటారు కారు పరిశ్రమకి జర్మనీ తండ్రి అయితే ఫ్రాన్స్ తల్లి అవుతుంది అని బెంజ్ చెబుతూ ఉండేవాడు. మొదటి మోటారు కారు చూడటానికి అమెరికా మాత్రం 2 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అమెరికా రోడ్డుపై పెట్రోల్తో నడిచే మొదటి వాహనం 1893 నిర్మించబడింది. చార్లెస్ డూరియా అనే మెకానిక్ దానిలో ప్రయాణం చేశాడు. కానీ అతనికి వేగంపై అదుపు లేకుండా పోయింది. తర్వాత అతడు నిర్మించిన నమూనాలు మెరుగ్గా ఉండటమే కాకుండా పోటీలలో ఇతర దేశాల వాహనాల కంటే వేగంగా వెళ్ళగలిగాయి. అమెరికా దేశపు మోటార్ కార్ల రాజధానిగా ప్రసిద్ధి చెందిన టెట్రాయిట్ నగరంలో మొట్టమొదటి మోటార్ కార్ని హెన్రీ ఫోర్డ్ అనే ఎలక్ట్రీషియన్ 1896 నిర్మించి అతనే స్వయంగా నడిపాడు. ఇతడు సమర్థవంతమైన మెకానిక్. చిన్న వయసు నుంచే మంచి ఊహాశక్తి, జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదల తపన అతనికి ఉండేది. అతి వేగంగా పెరుగుతున్న సంపద, సువిశాల దూరాలు కలిగిన అమెరికా దేశం ఎన్ని మోటార్ కార్లనైనా వాడటానికి వీలుండి అని అతడు దృఢంగా విశ్వసించేవాడు. కానీ గుర్రాల వ్యాపారులు, అలాగే వాటిని మేపేవాళ్ళు, కమ్మరులు, గడ్డి వ్యాపారులు, అప్పటి రవాణా భారానంతా పోస్తున్న గుర్రాలపై ఆధారపడి జీవనయానం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కార్ల వాడకానికి తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శించారు. కొత్త విషయాలను కనుక్కోవటం కన్నా ఉన్నవాటిని మెరుగుపరచడంలో ఫోర్డ్కి ఎక్కువ ఆసక్తి ఉండేది. యూరప్ ఖండంలో వాడే కార్లలోని ప్రధాన దోషాలేంటో అతడు కనుక్కోగలిగాడు. అక్కడి కార్లన్నీ క్రీడాకారుల కోసం, ఔత్సాహిక యువకుల కోసమే కానీ నిత్య జీవితంలో అహర్నిశలు శ్రమించే సామాన్య పౌరిని అవసరాల్ని తీర్చలేకపోయాయి. కొనటానికి చౌకగా, వాడటానికి పొదుపుగా ఉంటూ సమర్థవంతంగాను దోషరహితంగాను ఉండే రవాణా సాధనం అమెరికా ప్రజలకు అత్యంత ఆవశ్యకమని భావించిన హెన్రీ ఫోర్డ్ టిన్ లిజీ అనే మోటార్ కార్ నమూనాను తయారు చేశాడు. దీంతో అతడు కోట్లాది డాలర్లు ఆర్జించడమే కాకుండా ప్రపంచమంతటా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. మోటార్ కార్ల ఉత్పత్తి కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించాడు. దీని పొడవు దాదాపు 25 మైళ్ళు ఉంటుంది. పెద్ద ఎత్తున కార్లను నిర్మించడానికి కన్వేయర్ బెల్ట్ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టాడు. 1908లో ఫోర్డ్ తయారు చేసిన టిన్ లిజీ నమూనాని ఇప్పుడు చూస్తే చాలా మొరటుగాను, చిత్రంగాను అనిపిస్తుంది. కానీ ఇది అమెరికా పురోగమనానికి ఎంతగానో దోహదపడిందన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. 1908 నుండి 1927 వరకు 15 మిలియన్ల కార్లను ఉత్పత్తి చేశాక నమూనాని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ఫోర్డ్ గ్రహించాడు. మన శాస్త్రవేత్తలు డాక్టర్ భివయ్య శర్మ, డాక్టర్ ఉతేష్ చంద్ బృందం రూపొందించిన గణిత సూత్రాలు రోబోటిక్ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయి. రోబోటిక్ కార్ను అందులో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ బ్రెయిన్కు శాస్త్రవేత్తలు రూపొందించిన ఆల్గారిథమ్స్ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్ బ్రెయిన్స్ ఉంటాయి, కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా ఒక కారుకి మరొక కారు వచ్చినా, లేదా ఒక కారుకి మరొక కారు ఎదురెదురుగా వచ్చినా కూడా ఇవి పరస్పరం, ఈ సెంట్రలైజ్డ్ బ్రెయిన్స్ సంభాషించుకొని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు. కార్లు రెండు ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం ప్రమాదం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు మరొకటి అత్యంత సమీపంలోకి వచ్చిన, లేదా కారు మరీ రోడ్డు పక్కకి వచ్చిన ప్రమాదం జరగదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే రోబోటిక్ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్స్కి సూచనలు అందించే ఆల్గారిథమ్స్ ఎదురెదురుగా వచ్చే రోబోటిక్ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరిపే విధానం ఉంటుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సంభాషించుకోలేవు, అలాగే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోలేవు. ఇక బ్లాక్ బాక్స్ కార్లని కూడా ఒకటి ఉన్నాయి. ఈ బ్లాక్ బాక్స్లో కారు వేగం, స్టీరింగ్, బ్రేకుల పనితీరు వీడియో చిత్రాలతో సహా నమోదవుతుంది. దీనికోసం వాహనం లోపల బయట కెమెరాలు అమరుస్తారు. ప్రమాదం జరిగిన తరువాత ఈ పరిజ్ఞానం తనంతట తానే పోలీసులు, బీమా సంస్థలకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ప్రమాదానికి గల కారణాన్ని, అలాగే ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు అన్నదాన్ని వెనువెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా పరిజ్ఞానం రోడ్డుపై ఉండే సంకేత చిహ్నాలను గుర్తించి నియంత్రణలో కూడా తోడ్పడుతుంది. కారులో ఉండే సెన్సర్లు రోడ్డుపై గుంతలను గుర్తించి జీపీఎస్ వ్యవస్థ సహాయంతో రహదారుల నిర్వహణ విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపడం అనేది కూడా ఇందులో ఉంటుంది. ఆ వెసులుబాటు ఉండడం వల్ల ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో వాటిని గుర్తించి తిరిగి ఆ రోడ్డుని రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. కారుని అడ్డగోలుగా నడుపుతున్న, ఇతర వాహనాలకు మరీ సమీపంగా వెళ్ళినా వరుసలు మార్చి నడిపిన వెంటనే ఆ కారు నడుపుతున్న డ్రైవర్కి హెచ్చరిక అందుతుంది. బెంగళూరు సమీపంలోని రామ్నగర్కు చెందిన నంజుడయ్య గాలితో వాహనాన్ని నడిపి చూపాడు. 14 కేజీల గాలిని 2 సిలిండర్లలో నింపుకుంటే 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చును అని సతనన్నారు. కారులో ఇంధన వృధాను అరికట్టి తద్వారా మైలేజీని పెంచే యంత్రాన్ని తమిళనాడుకు చెందిన రైతు నెహ్రూ కనుగొన్నాడు. పాకెట్ సైజులో ఉన్న ఈ యంత్రాన్ని ఇంజన్కు బిగిస్తే 15 నుండి 20% వరకు ఇంధనం పొదుపు అవుతుందని, మైలేజీ 30% వరకు పెరుగుతుందని ఈయన ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఇవి ఫ్రెండ్స్ మరి కారులో వస్తున్న ఎన్నో మార్పులు. త్వరలోనే మనకి ఈ రోబోటిక్ కార్స్ అలాగే బ్లాక్ బాక్స్ కార్స్ కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి. ఆ రోజులు ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు అంత శరవేగంగా దూసుకొని వస్తున్నాయి మనకి జనాల్లోకి. కనుక త్వరలోనే ఈ కార్లను కూడా మనం రోడ్డు మీద చూడొచ్చు. మరి వెయిట్ చేస్తూ ఉందాం ఆ అలాంటి కార్ల కోసం. ఒక చిన్న విరామం అనంతరం ఈ రవాణా సాధనాలలోని మరొక వాహనం గురించి తెలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముద్దట్లు. కలసిన మాదిరి ఆలు మగలు ఉండాలి. గువ్వల జంట కులికే రీతిగా నవ్వుల పంట పండాలి, నవ్వుల పంట పండాలి.
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు.
కోరిన మగవాడే తీయన,
కొత్త కుండలో నీరు తీయన,
కోరిన మగవాడే తీయన.
కొత్త కాపురం చక్కని వరము, కోరిక తీరు రై రయ్యన.
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు.
వలపు తోటలో పూల బాటలే వేయాలి,
అన్యోన్యంగా దంపతులకు కన్నుల పండుగ చేయాలి, కన్నుల పండుగ చేయాలి. చేతులు కలిసిన చప్పట్లో, మనసులు కలిసిన ముచ్చట్లు, ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు, చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాము నాటికి నేటికి రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి, అలాగే వివిధ రకాలైన రవాణా సాధనాలను ఎలా కనుగొన్నారు, వాటి ఉత్పత్తి ఎప్పటి నుండి ప్రారంభమైంది, వాటిలో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి అనే అంశాలన్నిటి గురించి. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మోటార్ సైకిల్ గురించి. మోటార్ సైకిల్ అనగా 2 లేదా 3 చక్రాలు కలిగిన మోటార్ వాహనం. దీనిని మోటార్ బైక్, బైక్, మోటో లేదా బండి అని కూడా అంటారు. దూర ప్రయాణాలు చేయడానికి, రద్దీగా ఉండే పట్టణ ట్రాఫిక్లో నడిపించడానికి, క్రీడా మరియు రేసింగ్లకు, ఉల్లాసంగా వేగంగా ప్రయాణించడానికి, అలాగే రోడ్డు బయట పరిస్థితులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మోటార్ సైకిళ్లను రూపొందించారు. అయితే వీటి రూపకల్పన గణనీయమైన స్థాయిలో మార్పు చెందుతూ ఉంది. డైమ్లర్ అనే అతను మొట్టమొదటిసారిగా పెట్రోల్తో నడిచే మోటార్ సైకిల్ను 1885వ సంవత్సరంలో కనుగొన్నాడు. ఇది ఇప్పటి మోటార్ సైకిళ్లకు చాలా భిన్నంగా ఉండడమే కాకుండా నడిపే వారికి సేఫ్టీ కూడా తక్కువగా ఉండేది. మనం విరామానికి ముందర కార్ల గురించి చెప్పుకుంటూ ఇతని గురించి కూడా, డైమ్లర్ గురించి కూడా చెప్పుకున్నాము. అప్పుడు మనం డైమ్లర్ మోటార్ సైకిల్ని కనుగొన్నాడని, కనుగొన్న తర్వాత ఆయన తన పెరట్లోనే ఆ మోటార్ సైకిల్ మీద చక్కర్లు కొట్టాడు అని కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఈ డైమ్లరే మోటార్ సైకిల్కి ఆద్యుడు అని చెప్పొచ్చు. 1894 హిల్డెబ్రాండ్ మరియు వూల్ఫ్ ముల్లర్ అనే ఇద్దరు వ్యక్తులు మొదటిసారిగా మోటార్ సైకిల్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. క్రమేణా మోటార్ సైకిల్ ఎన్నో మార్పులు చెంది ఇప్పుడు మనం వాడుతున్నటువంటి అనేక రకాల మోడల్స్లో ఉన్న మోటార్ సైకిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మోటారు రవాణా వ్యవస్థలో మోటార్ సైకిళ్ళు అత్యంత సరసమైన రకాలు మరియు ప్రపంచ జనాభాలో ఎక్కువగా అత్యంత సాధారణ రకపు మోటారు వాహనాలను వీరు కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మిలియన్ మోటార్ సైకిళ్ళు, ఇవి మోపెడ్స్గా, అలాగే స్కూటర్స్గా, మోటార్ బైక్స్గా మరియు ఇతర శక్తితో నడిచే 2 మరియు 3 చక్రాల వాహనాలతో సహా ఈ లెక్క వీటిని మన సాధారణంగా ప్రపంచ జనాభా ఉపయోగిస్తున్నారు. లేదా ప్రతి 1000 మందికి సుమారు 33 మోటార్ సైకిళ్లను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 590 మిలియన్ల కార్లతో పోలిస్తే ప్రతి 1000 మందికి సుమారు 91 మంది కార్లను కలిగి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలలో జపాన్ మినహా దక్షిణ మరియు తూర్పు ఆసియా మరియు పసిఫిక్ దేశాలు అత్యధికంగా 58% మోటార్ సైకిళ్ళు కలిగి ఉన్నాయి. అయితే కార్ల యొక్క 33% అంటే 195 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి. 2006 చైనా 54 మిలియన్ మోటార్ సైకిళ్ళు కలిగి ఉపయోగించుతున్న వాటిల్లో ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరియు ఒక వార్షిక ఉత్పత్తి 22 మిలియన్ యూనిట్లు. 2002 భారతదేశం సుమారు 37 మిలియన్ మోటార్ సైకిళ్ళు లేదా మోపెట్స్తో ప్రపంచంలో మోటరైజ్డ్ 2-వీలర్ యొక్క అతిపెద్ద నివాసంగా ఉంది. చైనా 34 మిలియన్ల మోటార్ సైకిళ్ళు మోపెట్స్తో దగ్గర దగ్గర మన తర్వాత 2వ స్థానాన్ని పొందింది. ఇది మోటార్ సైకిల్ యొక్క చరిత్ర. మోటార్ సైకిల్ తర్వాత మనం తెలుసుకుంటుబోతున్నాం ఆటో రిక్షా గురించి. మరి మన దైనందిన జీవన విధానంలో ఆటో అనేది మనకి ఎంతో అవసరమైన రవాణా సాధనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో సిటీ బస్సులు ఎక్కాలంటే అలవి కాని పని, కనుక మనకి ఆటోలే శరణ్యంగా మారుతున్నాయి. కనుక సొంతంగా వెహికల్స్ లేని వారు అందరూ కూడా ఆటోల మీదే ఆధారపడుతున్నారు ప్రయాణం చేయడానికి. కనుక ఇప్పుడు ఈ ఆటో గురించి తెలుసుకుందాం. ఆటోరిక్షా భారతదేశంలో ఒక ప్రాచుర్యం పొందిన ప్రజా రవాణా వాహనం. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు సూడాన్ వంటి దేశాలలో కూడా బహుళ ప్రజాదరణ పొందిన రవాణా మాధ్యమం ఆటోరిక్షా. సాంప్రదాయక రిక్షా వంటి ఆటోరిక్షాలు మోటారు యంత్రం సహాయంతో నడుస్తాయి. వీటి వలన ఇప్పటి ప్రయాణం అతి సులభం మరియు మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకొనుటకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఎయిర్క్రాఫ్ట్ డిజైనర్ అయిన కర్రడినో డి అస్కానియో పియోగియో వద్ద పనిచేస్తున్నప్పుడు 1947 వచ్చిన ఆలోచనకు రూపమే ఈ 3 చక్రాల బండి. దీనిని 1957 థాయ్ హట్స్ ద్వారా మొదట సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రారంభించారు. ఇటీవల సహజ వాయువుతో నడిచే ఆటోలు కూడా వచ్చాయి. ఇవి 7 కూర్చోడానికి అనువైనవి. ప్రయాణికులు ప్రయాణించిన దూరాన్ని మీటర్ ద్వారా నిర్ధారించి తదనుగుణంగా రుసుముని వసూలు చేస్తారు. భారతీయ ఆటోరిక్షాలు వివిధ రకాలు. వీటిని మొదటగా వాడింది కలకత్తాలో. చౌకగా రావడం వలన వీటిని కొనుగోలు చేసి రవాణాకు వాడటం భారతదేశంలో ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతోంది. వాహనాలలో అత్యధిక పొగ కాలుష్యం వచ్చే వాహనాలలో ఆటో కూడా ఒకటి. దీని పొగ నుండి సీసం ఉన్న పదార్థాలు గాలిలో కలుస్తూ ఉండటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా సామాన్య ప్రజలకు ఎంతో అందుబాటులో వారికి వారికి వచ్చే ఆదాయంలో ఈ ఆటో రవాణా మాత్రమే వారు ఆ ఆదాయంలో ప్రయాణానికి చెల్లించుకోగల ధరలో దొరుకుతోంది. అదే ఏ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సామాన్యులకి అది తలకు మించిన భారమే అవుతుంది. కనుక మరి సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఆటోనే వాడుతున్నారు. తర్వాత మనం తెలుసుకుందాం రైలు గురించి. మరి ఈ రైలు అనేది ఎప్పుడు ఎలా మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చింది, మొదటగా ఈ రైలుని ఎవరు కనిపెట్టారు, అలాగే ఎవరు మొదటగా రైలుని తయారు చేశారు, రైలు ఇంజిన్ని అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రైలు అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ ప్రయాణికులను లేదా సరుకులను ఒక చోటు నుంచి మరొక చోటికి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైలు పోయే మార్గాన్ని రైలు మార్గం అంటారు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో 1776 కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను రైలు మార్గాలు రూపొందించబడ్డాయి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణికులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ళు అంటే బుల్లెట్ ట్రైన్స్ బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కనుక శీఘ్రంగా ప్రయాణించదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు మన దేశంలో ఇంకా ఒక చోట రెండు చోట్ల మాత్రమే బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ విదేశాలలో చాలా ఎక్కువగా ఇవి అందుబాటులో ఉన్నాయి. త్వరితగతిన ప్రయాణించడానికి ఈ బుల్లెట్ ట్రైన్స్ చాలా ఉపయోగకరమైనవి. కనుక ఎక్కువ మంది వీటినే తమ ప్రయాణానికి ఉపయోగించుకుంటున్నారు, అంటే వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇక ఈ ట్రైన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వచ్చే వారం తరాలు అంతరాలు కార్యక్రమంలో, అంటే వచ్చే గురువారం నాడు. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్. ఈనాటి తరాలు అంతరాలకి స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పీసపాటి.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజ గారి తరాలు అంతరాలు కార్యక్రమం December 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.